சதாசிவ சமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
23வ பேஜி 17வ ஸ்லோகம்.
யாவத் சரீராதிஷு மாயாத்மதீஹ தாவத் விதேயோ விதிவாத கர்மணாம் நேதீதி வாக்யைரகிலம் நிஷித்யதே. ஞாத்வா பராத்மா நமதஸ்யஜேத்ரியாஹ
ஆத்ம ஜ்ஞானம் பொந்தடானிக்கு கர்ம చేస్తేనే జ్ఞానం వస్తుంది అనేవారు కొంతమంది. కర్మ ద్వారానే వైదిక కర్మలు, పూజ, ఉపాసనలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటేనే మోక్షం వస్తుంది అంటారు కొంతమంది. రాముల వారు ఏం చెప్తున్నారంటే, వేదంలో చెప్పిందే రాముల వారు చెప్తున్నారు. ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడింది, నా కర్మణ, ఎన్ని కర్మలు చేసినా మోక్షం రాదు, కర్మల వలన మోక్షం రాదు. కర్మల వలన మరొకటి వస్తుంది, చిత్తశుద్ధి వస్తుంది, మనస్సు ఏకాగ్రతని పొందుతుంది ఉపాసన ద్వారా. ఈ కర్మలు ఉపాసనలన్నీ మనల్ని మోక్షం పొందడానికి అర్హుల్ని చేస్తాయి. అవి నిరుపయోగం కాదు, కర్మలు ఉపాసనలు నిరుపయోగం కాదు, అవి శాస్త్రంలో చెప్పబడినై, మనం పాటిస్తాం. కాని మనల్ని ఏం తెలుసుకోమంటోంది శాస్త్రం, వాటి వలన నీకు మోక్షం వస్తుంది అని చెప్పి మాత్రం భావించవాకు అన్నారు. ఎలాగైతే చీకటి పోగొట్టాలి అంటే లైట్ మాత్రమే పనిచేస్తుంది, కాని మరే యొక్క సాధనలు కూడా చీకటిని పోగొట్టలేవు కదా. కనుక అజ్ఞానం అనే చీకటి పోవాలంటే జ్ఞానం అనే ప్రకాశమే దానికి మార్గం. అజ్ఞానం అనే చీకటి శాస్త్రంలో మంచి ఉదాహరణగా చెప్పబడుతుంది. ఒక గుహ అంధకారంలో ఉంటుంది, గుహలో చీకటి కదండి ఉంటుంది. ఆ గుహలో ఎప్పటి నుంచో చీకటి ఉండి 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 ఉన్నది. అందులోకి 10 మంది లోపలికి వెళ్లి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు, ఈ చీకటి పోవాలంటే నేను భజన చేస్తాను, చీకటి పోతుంది అన్నాడు. మరొక వ్యక్తి, నేను ధ్యానం చేస్తాను, ఈ చీకటి పోతుంది అంటాడు. మరొక వ్యక్తి, నేను ప్రాణాయామం చేస్తాను, ఈ చీకటి పోగొడతాను అంటారు. మనం ప్రార్థనలు చేస్తాం, చీకటి పోతుంది అంటారు కొంతమంది. ఇలాంటివన్నీ విన్నప్పుడు మనకేమనిపిస్తుంది, పాపం వీళ్ళందరూ అమాయకులు అని అనిపిస్తుందా లేదా? ఈ చీకటి పోగొట్టాలంటే ఒక్కటే మార్గం, ఏమిటది, దీపం వెలిగించాలి, ప్రకాశం కావాలి, మరే మార్గాల వల్ల పోదు. అదేవిధంగా మన గుహ అనేటువంటిది ఇక్కడ హృదయం, మన మనస్సు. మన మనస్సులో అనే గృహలో అజ్ఞానం అనే చీకటి ఉన్నది. ఏ చీకటిది? ఆత్మ అజ్ఞానం అనే చీకటి. మన ఆత్మ గుహలో, ఆత్మ హృదయ గుహలో ఆత్మ అజ్ఞానం అనే చీకటి ఉన్నది. ఆ అజ్ఞానం అనే చీకటి పోవాలి అంటే ధ్యానాలు, ఉపాసనలు, కర్మలు, వ్రతాలు, నోములు చేస్తే పోదండి. అది ఎలా పోతుంది అంటే జ్ఞానం అనే జ్యోతి ద్వారానే పోతుంది. ఆ జ్ఞానం ఎలా లభిస్తుంది? జ్ఞానం వలననే ఆ అజ్ఞానం పోతుంది. మనం తెలుగులో వ్యతిరేక పదాలు చదువుతాం చిన్నప్పుడు, గుర్తుందా? వ్యతిరేక పదాలు, పొట్టి, పొడుగు, చదివా, గుర్తున్నాయా? అదేవిధంగా జ్ఞానానికి వ్యతిరేకం ఏమిటండి? అజ్ఞాన పదం. కనుక అజ్ఞానానికి వ్యతిరేక పదం జ్ఞానం. ఇంటూ పెడతాం కదా, రాశారా? 5 మార్కులు ఇస్తారు క్వశ్చన్లు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఫుల్ మార్క్స్ వస్తాయి మనకు. కనుక జ్ఞానం ఇంటూ అజ్ఞానం అంటే జ్ఞానం ఉన్న చోట అజ్ఞానం ఉండదు, అజ్ఞానం ఉన్న చోట జ్ఞానం ఉండదు. చీకటి ఉన్న చోట ప్రకాశం ఉండదు, ప్రకాశం ఉన్న చోట చీకటి ఉండదు. కనుక అజ్ఞానం పోవాలంటే మార్గం మరే చెప్పాలి, జ్ఞానమే మార్గం. ఎందుకండి ఈ అజ్ఞానాన్ని, హృదయ గుహలో ఉన్న అజ్ఞానాన్ని చీకటితో పోల్చారు అంటే అది తెలుసుకోవాలి. అసలు ఆ విషయం, అజ్ఞానాన్ని చీకటితో పోల్చారు, జ్ఞానాన్ని ప్రకాశమైన జ్యోతితో పోల్చారు. ఎందుకని అంటే చీకటిలో మనకి ఏ వస్తువులు తెలియవు, ఎక్కడ ఏముంది తెలియదు, అంతా అయోమయంగా ఉంటుంది. చీకట్లో ఏం చేస్తున్నారా అంటే ఏం చేస్తానండి, అయోమయంగా ఉంది. ఇప్పుడు అంధకారంలో ఉంది ఆంధ్ర అన్నారు, చూశారా? ఆంధ్ర అంధకారంలో ఉన్నదట, అంత చీకట్లో కొట్టుమిట్టాడుతున్నారు పాపం. అంధకారంలో ఉందంటే ఏమీ తెలియదు, అయోమయం ఉన్నారు అంటే ఎక్కడ ఏ వస్తువు ఉందనేది నాకు తెలియదు, అవగాహన ఉండదు, అయోమయంగా ఉంటుంది. చీకటిలో అయోమయంగా ఉన్నప్పుడు మనకు క్షేమమా హాని, అది క్షేమాన్ని కలిగిస్తుందా మనకు అపాయాన్ని కలిగిస్తుందా? అపాయమే కదా. ఇది తెలుసుకోవడానికి మన పీహెచ్డి చదవాలా? అక్కర్లేదు. అదే చీకటి లేకుండా వెలుతురు ఉన్నదనుకోండి, ప్రకాశం ఉన్నదనుకోండి, చక్కగా ఏ వస్తువు ఎక్కడుంది అన్ని తెలుస్తాయి మనకు. శరీరానికి ఎటువంటి దెబ్బలు తగలకుండా హాయిగా మనం అన్ని పనులు చేసుకోవచ్చు, అన్ని చక్కగా నిర్వర్తించుకోవడానికి మనకు వస్తువులన్నీ ఎక్కడున్నాయి ఏమిటి కనపడుతుంది కదా. అదే విధంగా అజ్ఞానం గనక ఉంటే ఆత్మ అజ్ఞానం, కష్టం, దుఃఖం, బాధలన్నీ వస్తాయి, దిగులు, చింత, కలవరం ఇవన్నీ వస్తాయి. ఎట్లాగైతే చీకట్లో బుప్పి కొడుతుందో కింద పడతాం, కాలికి దెబ్బ తగులుతుంది, చేతికి దెబ్బ తగులుతుంది, ఏదన్నా ఒకటి వేయబోయే ఆహార పదార్థంలో ఇంకొకటి వేస్తాం చీకట్లో, ఇట్లాంటివన్నీ జరుగుతాయి కదా, అన్ని నష్టాలే కదా. అదేవిధంగా అజ్ఞానం అనే చీకటి ఉన్నప్పుడు ఆ మనిషికి దిగులు, చింత, కలవరం, బాధలు అన్నీ వస్తాయి అన్నమాట. రకరకాల బాధలతో మనిషి సతమతం అవుతూ ఉంటాడు. అదే జ్ఞానం ఉన్నదనుకోండి, ఆత్మ జ్ఞానం, ఎలాగైతే రూములో ప్రకాశం ఉన్నప్పుడు చక్కగా అన్ని పనులు చక్కగా చేసుకున్నాడు, ఎటువంటి ప్రమాదం లేదు, ఎటువంటి హాని లేదు. అదే విధంగా వ్యక్తి జ్ఞానం ఉన్నప్పుడు ఆనందంగా, ప్రశాంతంగా, నిర్మలంగా, ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతాడు. అర్థమైందా? ఇప్పుడు మనం ఎందుకు కూర్చొని ఇక్కడ చదువుతున్నాం? మన జీవితాన్ని ప్రకాశింపజేసుకోవడానికి, ఆత్మజ్ఞానాన్ని పొంది ప్రకాశింపజేసుకుని ఆ జీవితం ద్వారా మనం ఆనందాన్ని ఎప్పుడూ నా ఆత్మస్వరూపాన్ని, ఆనంద స్వరూపాల్లోనే ఉంటే దిగులు, చింత, కలవరం ఏమీ ఉండవు మనిషికి. అందుకని మనం ఎంత తెలియగలవాళ్ళం తెలుసా? ఇప్పుడు క్లాసుకు వస్తున్నాం, చదువుతున్నామంటే మనం ఎంత తెలియగలవాళ్ళం, చాలా తెలియగలవాళ్ళం అని మనకు మనం చెప్పుకోవాలి. ఇంట్లో వాళ్ళు చెప్పరు, మనకు తెలుసు మనం ఎంత తెలియగలవాళ్ళము కదా. ఆత్మ అనాత్మ వివేకం కలిగి ఆత్మ జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాం మనం. అనాత్మ ఏమిటని తెలుసుకొని అనాత్మ నేను కాదు అని చెప్పి దాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రకాశంలోకి పయనిస్తున్నాం చీకటిలో నుంచి. మనం ప్రకాశంలోకి పయనించే వాళ్ళు, చీకటి నుంచి దాటి రావాలనుకునే వాళ్ళు వివేకవంతులా, లేక చీకటిలోనే ఉండే వాళ్ళు వివేకవంతులా? వెలుగు మార్గంలోకి పయనించే వాళ్ళు వివేకవంతులు, గాని చీకటిలోని కొట్టుమిట్టాడుతుంటారు చూసారా, వాళ్ళు వివేకవంతులు కాదు. కనుక రాముల వారు చెప్తున్నారు, లక్ష్మణ ఈ అజ్ఞానం ఎంతకాలం ఉంటుందో తెలుసా? యావత్ శరీరాదిషు మాయ ఆత్మధీహి, ఈ శరీరమునందు ఎంతకాలం అయితే, ఎంతవరకైతే ఇంద్రియము, మనస్సు ఇవన్నీ కూడా తనే ఆత్మ నేనే అనుకుంటూ ఉంటాడో తన మనస్సులో ఉన్నారు, అంతవరకు ఈ శరీరమే నేను, అద్దంలో చూసుకుంటున్నాను చూసారా రోజు రూపం, ఇదే నేను అనుకుంటూ ఉంటాం మనం. యావత్ ఎంతకాలం వరకు, శరీరాదిషు ఇంద్రియం మనస్సు బుద్ధి ఈ శరీరం స్థూల శరీరం ఇవన్నీ నేనే అనుకుంటూ ఆత్మధీ అంటే ఏంటి, అది నేనే అనుకునే బుద్ధి. అది ఎంతకాలం అనుకుంటుందో తావత్ అంతకాలం వరకు కూడా విధేయః విధివాద కర్మణం, అంతవరకు వాడు విధేయుడే అనుసరించాలి. ఏమిటి విధివాద కర్మణం, ఆ కర్మల్లో చెప్పేటువంటి విధులు ఇవన్నీ రాహుగండం కేతుగండం కుజదోషం ఇంద్రదోషం అందదోషం రకరకాల ప్రారబ్ధ కర్మ నక్షత్రం సరిగా లేదు దోషం ఉన్నది అది ఇది అంటుంటారు చూసారా, ప్రాయశ్చిత్త కర్మ చెయ్యి అక్కడికి పో ఇక్కడికి పో ఆ గుడి చుట్టూ తిరిగిరా ఈ గుడి చుట్టూ తిరిగిరా నీకు శరీరం ఈ బాధ దీని మీద అభిమానం ఉన్నంతసేపు ఇది సత్యం అనుకున్నంతసేపు నువ్వు ఆ కర్మల వెంట పరిగెడుతూనే ఉంటావు దానికి అంతు లేదు అసలు. ఏది లేని పామును చూసి పాము అనుకుని భయపడినంతసేపు ఏం చేస్తారు మీరు, కర్ర కోసం ఎదుగుతూనే ఉంటారా లేదా? లేని పాముని తాడు మీద చూసినంతసేపు ఏం చేస్తాం, కర్ర కోసం ఇల్లంతా వెతుకుతూనే ఉంటాం దేనికి, ఆ పాముని చంపడానికి తిరుగుతామని తెలియమా? ఆ పాము లేదు ఈ తాడని తెలిసినప్పుడు తిరుగుతారా, కర్ర ఎక్కడుంది అని తిరుగుతారా? తిరగరు కదా. ఇది కూడా అంతే, ఈ శరీరం సత్యం అనుకున్నంతసేపు ఈ భ్రమలో ఉన్నంతసేపు ఈ అజ్ఞానంలో ఉన్నంతసేపు దీనికి వచ్చే సమస్యలన్నీ సత్యం దీనికి వచ్చే బాధలన్నీ నిజం అనుకుంటూనే మనం గొంగరంలాగా తిరుగుతూ ఉంటాం వాడి కర్ర కోసం తిరిగినట్టు. అసలు వాడి కర్ర కోసం తిరగాలే నిజంగా, ఆ కర్ర ఉపయోగపడుతుందా వాడికి, ఆ పామును కొట్టడానికి ఉపయోగపడదుగా. ఎందుకని చూసారా, పామే లేదు కదా ఇంక కర్రే ఉపయోగపడుతుంది. కనుక తాడును తాడుగా చూడాలంటే కర్ర ఉపయోగపడుతుందా లైట్ ఉపయోగపడుతుందా? అబ్బా లైట్ వెలిగింది ఇప్పుడు మనకి. కనుక కర్రని తీసుకొచ్చి ఆ పావుని చంపలేవయ్యా, లేని పావుని తీసుకొచ్చి పావుని కర్రతో ఎట్లా కొడతావు? అందుకని మనం అనుకునే ఈ ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మలన్నీ కూడా సత్యమని అనుకున్నంతసేపు విధి కర్మణ తిరుగుతూనే ఉంటాడు అవి ఇవి చేస్తూనే, భ్రమ ఉన్నంతసేపు భ్రాంతి ఉన్నంతసేపు అది ఎప్పుడు పోతుంది? మూడో లైన్ చూడండి, అఖిలం నేతీతి వాక్యై నిషిధ్యా. తత్ అంటే ఆ శరీర అభిమానం మనభిమానం ఇంద్రియ అభిమానం ఇవన్నీ కూడా నిషిధ్య అంటే వాటిని నిషేధించి వాటిని వదిలిపెట్టి. ఎలా నిషేధిస్తావు, ఇది సత్యం కాదు. లైట్ వేయంగానే పాము లేదని తెలుసుకున్నావు కదా, ఇప్పుడు పామును నిషేధించావా లేదా? మనం పాము ఉన్నది ఉన్నది అనుకున్నాం, లైట్ వేయంగానే ఏమైంది, పాము నిషేధింపబడింది కదా, లేదని తెలిసిపోయింది కదా. ఆత్మజ్ఞానం రాగానే నేను ఈ శరీరం కాదని తెలిసిపోతుంది, శరీరంలో ఉంటూనే నేను ఈ శరీరం కాదని తెలుసుకుంటా. చీర కట్టుకొని ఈ చీర నేను కాదని తెలుసా లేదా? ఏమండి చీర నేను కట్టుకున్నాను కదండి, చీర నేను కాకుండా ఎట్లా ఉంటానని అంటారా? చీర మీ ఒంటికి అంటుకోనే ఉన్నది, మీ వస్త్రం మీ శరీరానికి అంటుకోనే ఉన్నది, ఉన్నంత మాత్రాన నేను ఈ వస్త్రాన్ని అంటారా, ఈ దుస్తులే నేను అంటారా? ఎవరు అంటారు కదా. అదేవిధంగా ఆత్మనైన నేను ఈ శరీరం అనే వస్త్రాన్ని ధరించున్నాను. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాన్ని గృహ్ణాతి నరోపరాణి. ఎలాగైతే ఈ శరీరం నేను ఎలాగైతే ఈ వస్త్రాన్ని నూతన వస్త్రాలు వేసుకొని పాత వస్త్రాలు వదులుతున్నాను, ఈ శరీరం కూడా ఒక వస్త్రం లాంటిది. అర్థమైందా? అది తెలుసుకుంటాడు ఈ యొక్క జ్ఞాని. ఎలా తెలుసుకుంటాడు? నేతి 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 అంటే మన నేయి కాదు, తెలుగులో చెప్తారు నేతి నేతి. చిన్నప్పుడు నేను వింటే నేతి నేతి అని వినేదాన్ని, అప్పుడు చాలా చిన్నప్పుడు 9 ఏళ్ళు 10 ఏళ్ళప్పుడే ఈ మాటలు వినేవాళ్ళం, నేతి 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 అనగానే నేతి గారని గుర్తుకొచ్చేవి మనకు. అదే కదండి గుర్తుకొస్తుంది, ఎందుకంటే మనకు ఉపనిషత్తులు తెలియవు కదా, అందుకని నెయ్యి అనగానే మనకు చాలా రుచి ఎక్కువ అందులో, మనం ఎక్కువ తింటాం కదా నేతి గారెలు చేసుకుని తినేవాళ్ళం, నెయ్యి అనగానే మనకు అదే టక్కన వస్తుంది. తర్వాత తెలిసింది నేతి నేతి అంటే నైతి నైతి, ఇది కాదు ఇది కాదు. ఏది కాదు? ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా నేను కాదు, అహంకారము లేదు, మమకారము లేదు, అది నిషిద్ధ అన్నారు. తత్ శరీరాదిషు మన బుద్ధి చిత్త అహంకార ఇవన్నీ కూడా నిషిద్ధ. ఎలా? నేతి నేతి, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు. ఎలాగైతే ఇది వస్త్రం ధరించే నేను కాదు, వస్త్రము నేను కాదు, నేను మనిషిని, వస్త్రాన్ని నేను కాదు, వస్త్రాన్ని నేను ధరించాను, ఆత్మని నేను, శరీరాన్ని ధరించున్నాను, శరీరం నేను కాదు. అందుకని నిర్వాణ షట్కం చూడండి స్తోత్రమాలలో, అందులో శంకరాచార్యుల వారు చెప్తారు, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నా అహం, నేను కాదు, నచశ్రోత్ర జిహ్వే నచఘ్రాణ నేత్రే, ఇంద్రియాలు నేను కాదు, నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు, ఈ పంచభూతాలతో చేయబడిన శరీరం మొత్తము నేను కాదు. ఇది ఒక డబ్బా, మాంసపు ముద్ద, ఇది మల భాండం, చీము నెత్తురు ఎముకలతో కూడినటువంటి ఒక అస్థి పంజరం మీద ఒక కవచం. అస్థి పంజరం చూసారా ఎప్పుడన్నా? ఆ అస్థి పంజరం స్వామి ఇంకా చాలంటారా? అస్థి పంజరంలో మాంసం ముద్ద, దాని మీద ఒక కవర్ అండి, ఇది ఒక తోలు, అది నేతి నేతి అని తెలుసుకోవాలి. ఇది నేను కాదు, నేను కాదు, నిషిద్ధ. ఏం తెలుసుకోవాలి తర్వాత? ఎప్పుడైతే నిషేధిస్తావో, నిషేధం చేస్తావో, నీకేం తెలుస్తుంది? పర ఆత్మ జ్ఞాత్వ అథ, తర్వాత ఈ యొక్క నిషేధం వల్ల పర ఆత్మానం అన్నారు. అంటే పరమాత్మ, పర అంటే పర పరమాత్మ, ఆత్మానం అంటే జీవాత్మ, నేను జ్ఞాత్వా ఒక్కటే అని తెలుసుకొని, ఒక్కటి పరమాత్మ జీవాత్మ ఐక్య జ్ఞానేన తెలుసుకొని, జ్ఞాత్వ అంటే తెలుసుకొని, త్యజే క్రియా, అన్ని క్రియలనే వదిలిపెట్టేస్తాడు. ఇంకా నాకు ఏవి చేయాల్సిన పని లేవు, నాకు ప్రాయశ్చిత్తం కానీ, ప్రారంభం కానీ, సంచితం కానీ, ఆగమం కానీ, ఎటువంటి బాధలు లేవు నాకు. అసలు అన్ని వదిలిపెట్టేస్తాడు, అవసరం లేదు. ఎందుకు చేయాలి? ఏదైనా అలాంటి కావాలంటే కదండి ఇది చేస్తాం. దీన్నే విద్వత్ సన్యాసం అన్నారు. జ్ఞానం పొందడానికి విద్వత్ సన్యాసం తీసుకుంటాడ. ముందు శ్లోకంలో వివిధిషా సన్యాసం, 16వ శ్లోకంలో తెలుసుకోవడం కోసం సన్యాసం తీసుకోవడం వివిధిషా సన్యాసం, తెలిసిన తర్వాత నిష్ఠ కోసం సన్యాసం తీసుకుంటే విద్వత్ సన్యాసం. ఇంతవరకు చూసాం క్రిందటి వారం, తర్వాత శ్లోకం చదువుతాం, 18వ శ్లోకం.
యదా పరాత్మాత్మ విభేద భేదకం, విజ్ఞానమాత్మన్యవభాతి భాస్వరం, తదైవ మాయా ప్రవినీయతేంజసాం, సకారకారణమాత్మ సంస్మృతేః, కారణమాత్మ సంస్మృతేః,
సంస్మృతేః. యదా ఎప్పుడైతే పరాత్మ ఆత్మ విభేద భేదకం, భేదకం అంటే నాశనం చేయడం, భేదించడం, పోగొట్టడం. ఏమి పోగొట్టాలి? భేదం. భేదం అంటే ఏమిటి? భేదం, ఇది వేరు అది వేరనే భేదం. ఆ భేదాన్ని పోగొట్టాలి. ఏ భేదం? ఈ పుష్పం ఉంది, ఈ పుష్పం వేరు, క్లిప్ వేరు, భేదం. దీన్ని భేదం అంటారు. ఈ భేదం, ఇది వేరు ఇది వేరే కదా, విభేదం ఉంది కదా. భేదకం అంటే ఏమిటి? ఆ భేదాన్ని పోగొట్టడం భేదకం అంటారు. ఇక్కడ విభేదం దేని మధ్యలో, దేని మధ్యలో అంటే జీవాత్మ వేరే పరమాత్మ వేరే అనే విభేద, దాన్ని భేదించాలి, పోగొట్టాలి. ఎప్పుడైతే ఆ భేద భావనది ఎలా పోగొడతావు? ఎలా పోగొడతావు? అక్కడ చీకటి పోగొట్టాలి, లైట్ వెలిగించాలండి, అక్కడ ఏదైనా చెయ్యాలి. అగ్గిపుల్ల తీసుకొని దీపాన్ని వెలిగించాలి, ఒక పని అది. ఇక్కడ జ్ఞానానికి నువ్వు చెయ్యవలసింది ఏమీ లేదు. ఇప్పుడు నా మాటలు మీరు వింటున్నారు, ఈ పుష్పం చూపించాను మీకు, ఈ పుష్పం పచ్చని పువ్వు అని జ్ఞానం వచ్చిందా లేదా? ఈ జ్ఞానం రావడానికి మీరేం చేశారు? ఏమి చేయక్కర్లేదు. మీరు కళ్ళు చూసి అట్లా ఓపెన్ చేసింటే చాలు, అది వచ్చేస్తుంది జ్ఞానం అంతే. దానికోసం అది చెయ్యాలా? ఎందుకంటే కళ్ళు పని ఏమిటి? చూసిన దానిని తెలుసుకోవడం. చెవుల పని ఏంటి? శబ్దాన్ని వినడం. వాటికి నేను ఈరోజు పని చేయను అని చెప్పవు పాపం. చెవులు చేయడండి, నేను వినను ఈరోజు అంటుందా చెవు? అనలేదు. ఎందుకంటే అది విని తీరాలి. దాని తత్వం అది, దాని స్వభావం అది. కళ్ళు తెరిచి నేను ఈ పుష్పం అని తెలుసుకోను అని అంటారా? పుష్పం చూశారు, నేను ఇది పుష్పం అని తెలుసుకోను అని అనండి, అనలేరు. కళ్ళు తెరవడం పుష్పం, చూడడం పుష్పం, జ్ఞానం రావడం ఒక్కసారి జరిగిపోతుంది అంతే. కళ్ళు వాటి పని అవి చేసేస్తాయి. జ్ఞానం అది, దానికి ఏం చెయ్యక్కర్లేదు. ఈ పుష్పాన్ని తలలో పెట్టుకోవాలంటే చేత్తు పట్టుకోవాలి, తీసుకోవాలి, పెట్టుకోవాలి. పుష్పం పుష్పం తెలుసుకోవడానికి కళ్ళు వెంటనే ఆ పని చేసేస్తాయి. ఇది కూడా అంతే. జీవాత్మ పరమాత్మ భేదాన్ని పోగొట్టడం అంటే ఏదో పని కాదది, అది ఒక జ్ఞానం, బుద్ధిపూర్వకంగా తెలుసుకునేటటువంటిది. గురువు చెప్పగా 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 ఒక విద్యార్థి లెక్కలు నేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు చదువుతాడు? మన పిల్లలే చూడండి, ఎల్కేజీ నుంచి ఆ లెక్కలు నేర్చుకోవడానికి గుర్తున్నాయా? కూడికలు, తీసివేతలు, లెక్కలు గుర్తున్నాయా? భాగారాలు, తెలుగులు అచ్చ తెలుగులు చెప్పాలంటే భాగారాలు, తీసివేతలు, కూడికలు, ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ దాకా వచ్చాం మనం? చూసారా? ఇప్పటికీ గుర్తుందా నోట్స్? ఇక్కడ పక్కన హోంవర్క్, ఆ మ్యాథ్స్ బుక్ చూస్తేనే ఆనందం, అది చెయ్యాలంటే భయం. అన్ని నోట్స్ వేరు, ఇది మాత్రం ఒక సెపరేట్ గా ఉంటుంది. చూసారా? అన్ని నోట్స్ ఊరికి లైన్ 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 గా ఉంటాయి. దీనికి మాత్రం రెడ్ ఒక లైన్, ఇక్కడ పెద్ద ఒక లైన్ ఉంటుంది ఇంత పక్కన. ఇది హోంవర్క్ కి, అక్కడ లెక్క నెంబర్ కి. అది చూస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లెక్కలు ఎక్కడి నుంచి మొదలుపెట్టి కూడికలు, తీసివేతలు, భాగారాలు, తర్వాత దాన్ని ఇంటూ గుణింతాలు, గుణింతాలు, అదే గుణింతాలు ఉంటాయి చూసారా? అవన్నీ ఎక్కడ నేర్చుకొని ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు మన వేదాంతంలో కూడా తీసివేతలు, కూడికలు, భాగారాలు అవి చేసుకుంటూ వెళితే కదండి తర్వాత పెద్ద పెద్ద లెక్కలు చేయగలుగుతారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్ లో ఉన్నటువంటి అవన్నీ ఈక్వేషన్స్ అని ఎట్లా అర్థం అవుతాయి? లేకపోతే ఒక్కరోజు క్లాస్ లో కూర్చోం గానీ, కెమిస్ట్రీ క్లాస్ లో, మ్యాథమెటిక్స్ క్లాస్ లో కూర్చుంటే అర్థం అవుతుందా? ఎన్ని సంవత్సరాలు చదివితే, ఎంత ఫీజు కడితే, ఎన్ని సార్లు కాలేజీలో అటెండ్ అయితే, ప్రైమరీ స్కూలు, మిడిల్ స్కూలు, హయ్యర్ సెకండరీ స్కూలు, కాలేజీ, మాస్టర్ ఆఫ్ డిగ్రీ, పిహెచ్డి, అంత అయిన తర్వాతనే కూడా వాడికి మాస్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనో అవన్నో ఎంఫిల్ ఇస్తారు. ఊరికినైనా వస్తుంది రాదు కదా? ఏ విద్య అయినా విద్యే కదా, చెప్పండి మీరే. మీకు తెలుసు కదా మీ పిల్లలు ఎంత కష్టపడుతున్నారో, మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసు కదా? వాళ్ళందరూ ఆ విద్య కోసం కష్టపడుతున్నారు, మనం కూడా ఈ విద్య కోసం కష్టపడాలా లేదా? వాళ్ళందరికి ఎన్ని నోట్స్లు ఉన్నాయి, ఎన్ని టెక్స్ట్లు ఉన్నాయి, మనకు నోట్స్ టెక్స్ట్ ఉండాలా లేదా? వాళ్ళు ఆ విద్యలో వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందుతున్నారు, మరి బ్రహ్మ విద్యలో మనం కూడా జ్ఞానం పొందారా లేదా? వాళ్ళు స్టూడెంట్స్, మనం స్టూడెంట్సా కాదా? చెప్పండి మీరే. ఏమీ తేడా లేదు, మనం కూడా విద్యార్థులమే. మనకు ఒక టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్ చదువుతూ జ్ఞానాన్ని పొందడానికి మనం కూడా ఆధ్యాత్మిక విద్య ఇది. ఇది ఆధ్యాత్మిక విద్య. అందుకని జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం అనేది కళ్ళు మూసుకుంటే వచ్చేది కాదు, ప్రార్థనలు చేస్తే వచ్చేది కాదు, లేకపోతే అంగ ప్రదక్షిణాలు చేస్తే వచ్చేది కాదు, గురువు గారి కాళ్ళు పట్టుకొని ఒత్తుతూ కూర్చుంటే వచ్చేది కాదు, గురువు గారి వస్త్రాలు ఉతికితే వచ్చేది కాదు, గురువు గారిని బాగా ఐస్ చేస్తే వచ్చేది కాదు. ఏం చేస్తాం చెప్పండి, ఎన్ని చేసినా రాదు. పోనీ గురువు గారు కూడా ఏమన్నా మన మీద కొంచెం దయదలిచి ఎక్స్ట్రా, వీళ్ళు బాగా సేవ చేస్తున్నారు, బాగా గురుదక్షిణిస్తున్నారు, బాగా అన్ని తెచ్చి పెడుతున్నారు పండని, వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ఇద్దాం జ్ఞానం అంటే పాపం ఆయన అది చేయలేడు. వాడి బుద్ధిలోకి వాడికి జ్ఞానం రావాల్సి కాకపోతే ఇంకాస్త రెండు సార్లు మళ్ళీ రివిజన్ చేయొచ్చు గాని వాడి బుద్ధిలో జ్ఞానం వచ్చేటట్లు చేయలేడు గురువు. వాడి ప్రయత్నం గనక లేకపోతే, మన పిల్లల ప్రయత్నం లేకపోతే వాడి టీచర్ గారు ఏం చేస్తుంది చెప్పండి? టీచర్ గారు ఏం చేయగలదు పాపం? మన అబ్బాయి మన ప్రయత్నం చేయకపోతే టీచర్ గారు కూడా ఏం చేయలేదు కదా, నిజమా కాదా? మనం బాగా ధనవంతులు అని చెప్పి ఆ టీచర్ గారికి బాగా అన్ని ఇచ్చామనుకోండి, అబ్బాయికి జ్ఞానం వచ్చేట్టు చేయగలదా? కాకపోతే ముందు అటెన్షన్ కొంచెం బాగా చూపించండి మా అబ్బాయికి అంటే అడిగితే ఆవిడ ఓకే అమ్మా అన్నచ్చేమో. అంతేగాని అబ్బాయిలో జ్ఞానం వచ్చేటట్టు చేయలేరు కదా. వాడు శ్రమ పడాలి, రాత్రి మొదలు చదవాలి, శ్రద్ధతో చదవాలి, ప్రతిరోజు హోంవర్క్ చేయాలి, అందులో పాస్ కావాలంటే కష్టపడాలి. ఈ విద్యైనా అంతే. ఆ విద్య యొక్క విలువ తెలుసుకుని వాడు ఈ విద్య చదివితే నాకు మంచి ఉద్యోగం వస్తుంది, మంచి శాలరీ వస్తుంది అందుకు చదువుతారు. ఇప్పుడు మనకేం ఉద్యోగం వస్తుంది, ఏం శాలరీ వస్తుంది మనకు? ఆత్మానందం, ఆనందం అనే శాలరీ వస్తుంది మనకు. నిత్యానందం, పరమానందం, బ్రహ్మానందం, దుఃఖం లేనటువంటి ఒక ఆనందం వస్తుంది ఇందులో. కనుక ఇది కోసం నేను ఎంత శ్రమ పడాలి? అప్పుడు శ్రమ అనిపించదు. నిజంగా మనకి ఇష్టమైంది చేస్తూ ఉంటే శ్రమ తెలుస్తున్నదా? తెలియదు కదా. మన పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నాం, ఎందుకంటే మన పిల్లలు మనకి ఇష్టం గనుక కష్టపడతాం. అదేవిధంగా ఆత్మవిద్యను గనుక మనం ఇష్టపడితే కష్టము తెలియదు, దూరం తెలియదు, వర్షం తెలియదు, ఏమీ తెలియదు. అది జీవాత్మ పరమాత్మ విభేద భేదకం. నిర్విరామంగా నిరంతరంగా శ్రమ చేస్తూనే చదువుతూనే ఉండాలి. ఎంతకాలం పడుతుందో అని ఆలోచించకూడదు. అది వచ్చేవరకు భగీరథ ప్రయత్నం అన్నారు చూసారా, భగీరథుడు గంగానదిని తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడు తెలుసా? వాళ్ళ తాతలు ముత్తాతలందరూ చేసి 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 చివరికి అప్పుడు తర్వాత అతని కాలంలో వచ్చింది. ఎంత తపస్సు చేశాడు. మనం ఏం చేస్తున్నాం బ్రహ్మజ్ఞానానికి? ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం? మన మనస్సుని, ప్రశాంతంగా ఉన్న మనస్సుని ఎంత ఉపయోగిస్తున్నాం? దీనికి మన ప్రయత్నం కూడా ఉండాలి. అది ఇక్కడ అర్థం. పరాత్మ, పర ఆత్మ, పరాత్మాత్మ. పరాత్మాత్మ అంటే పరమాత్మ, ఆత్మ, జీవాత్మ, విభేద భేదకం. ఇలా వినగా 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 అనగననగరాగమతి చెయ్యిల్లుచునుండు. ఇప్పుడిప్పుడే నుండి కాస్త వేదాంతం అర్థం అవుతోంది. ఎప్పుడు? 5 సంవత్సరాల తర్వాత విన్న తర్వాత. 5 సంవత్సరాల తర్వాత కొంచెం కొంచెం అర్థమైతే అది చాలా ప్లస్ పాయింట్. 10 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే వేదాంతం చాలా కష్టం, చాలా కష్టం. ఏది కష్టం కాదు, మ్యాథమెటిక్స్ కష్టమా తేలిక? ఒకళ్ళు తేలిక అంటున్నారు, ఒకళ్ళు కష్టం అన్నారు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ కష్టము కాదు, తేలిక కాదు. అది వాళ్ళ యొక్క యోగ్యతను బట్టి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. అర్థమైందా? ఒక పిల్లవాడికి ఈ సబ్జెక్ట్ కష్టం అంటాడు, అదే సబ్జెక్టు ఇంకొక అబ్బాయేమో, రెండో వాడేమో మన పిల్లవాడే, అది చాలా ఈజీ అండి అన్నారు. నీళ్లు తాగినట్లే అంటాడు వాడు. వీడికేమో అది చూస్తేనే భయం, పేపర్ చూస్తేనే. కనుక ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తీరుగా ఉంటుంది. కనుక వేదాంతం అనేది కష్టము కాదు, తేలిక కాదు. సాధన చతుష్టయ సంపత్తి ఉండి శ్రద్ధతో, భక్తితో, గురుభక్తితో, శాస్త్రభక్తితో, దైవభక్తితో చదివేవాడికి తేలిక. భక్తి లేకుండా, సాధన చతుష్టయ సంపత్తి లేకుండా, నియమాలు, నిష్ఠ, కొంచెం ఒక దాని మీద ఒక ప్రేమ, ఒక ఆశ, ఆ రుచి లేకుండా చదివేవాడికి కష్టం. మీలాంటి వాళ్ళకి కష్టం కాదు. మిగతా వాళ్ళకి చెప్తే వేదాంతమా, అది మనకేం అర్థం అవుతుంది అంటారు వాళ్ళు. మీకు హల్వాలాగా ఉంటుంది కదా. స్వామిని వస్తున్నారు వస్తున్నారు వస్తారు చెప్తారు, ఎదురు చూస్తూ కూర్చున్నావా? అది మీకు రుచి ఇప్పుడు చూడండి. కనుక కష్టము కాదు, సుఖము కాదు, మనం చూసే విధానంలో ఉంటుంది అది. అర్థమైందే? అది విజ్ఞానమాత్మానం. విజ్ఞానం అంటే అహం బ్రహ్మ ఇది జ్ఞానం విజ్ఞానం, నేను బ్రహ్మమును సచ్చిదానంద స్వరూపమును నేను అనేటటువంటి జ్ఞానం. విజ్ఞానం ఆత్మని అవభాతి భాస్వరం. ఆత్మని అవభాతి అంటే మన మనస్సు నందు ఎప్పుడైతే ఈ భేదాన్ని మనం పోగొడతామో ఈ విజ్ఞానం అహం బ్రహ్మాస్మి అనే విజ్ఞానం ఆత్మని మనస్సు నందు విభాతి అంటే ప్రకాశిస్తుంది, వెలుగుతుంది. వెలుగుతుందంటే దీపంలాగా వెలుగుతుంది అనుకోవాకండి, తెలుస్తుంది అని అర్థం. విభాతి మన హృదయంలో అది ఉద్భవిస్తుంది ఆ జ్ఞానం అంతఃకరణంలో. భాస్వరం, భాస్వరం అంటే ప్రకాశిస్తుంది. దీపావళి మందుల్లో కూడా భాస్వరం అని ఉంటుంది చూసారా, అది కనుక పెట్టామంటే మతాబుల్లో భాస్వరం పెడతారు, వెలిగించేటప్పుడు చల్లగా వస్తుంది. భాస్వరం అంటే అది తగరం తగరంలాగా ఉంటుంది, అందుకని ఇది కూడా తగరం తగరంలాగా ఉంటుందనుకో. అది వెలిగిస్తే ఎలా ప్రకాశం వస్తుందో, ఆ ప్రకాశంలో అంత క్లియర్ గా ఎట్లా కనపడుతుందో ఆ విధంగా మన హృదయంలోనే మన అంతఃకరణంలోనే ఆత్మని మనస్సునందే ఈ ఆత్మ నేను అని తెలుసుకుంటే అంతా బ్రహ్మమయం అని తెలుస్తుంది. అందుకనే మన వాళ్ళు పేరు పెడతారు ప్రకాశ్ జ్యోతి అని పేరు పెడతారు. వీడు ప్రకాశ్ అంటే ఆవదం తాగిన మొక్కలు, జ్యోతి అని పెడితే ఎట్లా ఉండాలి మొహం? జ్యోతిలాగా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటూ ఉండాలి. జ్యోతి అని పెడితే ఎప్పుడు దిగులుగా ఉండదు అనుకోండి, ఒరే ఈ పేరు ఎందుకు పెట్టామా అనిపించకూడదు. అందుకని మన పేరుకు తగ్గట్లుగా మనం ఉండాలి. అర్థమైందా? విజ్ఞానం ఆత్మని అవభాతి అంటే మనం తెలుసుకుంటాం, మనకు తెలుస్తుంది. తదేవ మాయా ప్రవిలీయతే అంజస, ఆ వెంటనే ఏమవుతుంది? అంజస అంటే వెంటనే. మాయా ప్రవిలీయతే, ఈ మాయా అనేటువంటిది నశించిపోతుంది. ఏ మాయా? మనకు దుఃఖాన్ని ఇచ్చేటటువంటి, బాధను కలిగించేటటువంటి, భయాన్ని కలిగించేటటువంటి, అతృప్తి కలిగించేటటువంటి ఈ మాయ ఉంది చూసారా, అది ప్రవిలీయతే వెంటనే. దీపం వెలిగించగానే గుహలో చీకటి పోవడానికి ఎంతసేపు పడుతుందండి? చిన్న చిన్నగా చిన్న చిన్నగా పోతుందా, ఒక్కసారి పోతుందా? లైట్ వేయంగానే తాడు మీద చూస్తున్న పాము ఎంతసేపు పడుతుంది పోవడానికి? కాబట్టి అంతా పోయిందండి, ఇంకా తోక, ఇంకా కొంచెం తోక ఉంది అంటారా? లైట్ వేయడం పాము లేదు అని తెలుసుకుంటాం. పాము పోవడం అని చెప్పకూడదు. పాము పోవడం అని చెప్తే ఏమవుతుంది? ఉన్న పాము పోయిందంటాం. ఉంటే కదండి పోవడానికి. కనుక పాము పోవడం అనేది లేదు, పాము లేదు అని తెలుసు. ఎంతసేపు పడుతుంది దానికి? లైట్ వేయంగానే ఎంతసేపు పడుతుంది? ఒక సెకండ్, రెండు సెకండ్, మూడు సెకండ్. పోయిందా లేదా? పోయిందా లేదా చూస్తారు. అది అంజస అంటే ఇక్కడ తక్షణమే, వెంటనే, ఒక్క సెకండ్ కూడా ఉండదు అన్నమాట. మాయ అంటే ఏమిటి? ఒక్క సెకండ్ కూడా దిగులు, చింత, భయం ఉండదు వాళ్ళకి. జ్ఞానికి, ఎవరు? స్థిరప్రజ్ఞుడికి, పరాభక్తుడికి, గుణాతీతుడికి. ఎవరు వేదాంతం శ్రద్ధతో చదువుతారో, అర్థం చేసుకుంటారో, ఆ మాయ విలీయతే, కరిగిపోతుంది. ఉప్పు బొమ్మ నీళ్ళలో దిగంగానే, ఉప్పు బొమ్మ నీళ్ళలో దిగగానే అమ్మా బొమ్మ ఎలా ఉన్నావు అని అడిగితే ఏం చెప్తుంది? బొమ్మ ఇమ్మ విలీయతే అన్నారు. మాయా అంటే ఏమిటి తెలుసా? మాయా అంటారు ఏమిటండి? నాకు దేవదాస్ పాట మాత్రమే తెలుసండి, మాయ అంటే ఏమిటో తెలియదు అన్నాడు. ఎందుకంటే ఆయన పాడాడు కదా, జగమే మాయా బ్రతికే మాయా అన్నారు. అంతే తెలుసు మనకు. వేదాంతం చెప్తుంది మాయ అంటే ఏమి లేదు, ఏది లేదో అది మాయ, ఏది లేదో అది ఉన్నట్లుగా కనపడుతుందో అది మాయ. యా మా, ఏదైతే లేదో సా మాయా, అదే మాయా అన్నారు. మాయా అంటే ఏమిటంటే మ్యాజిక్, మెజీషియన్ చేసే మ్యాజిక్ మాయా కాదా? మ్యాజిక్ మాయకు మరొక పేరు ఏంటండి? మ్యాజిక్ ఇంగ్లీష్ లో మాయకు మరో పేరు లేదు తెలుగులో. మాయకి ఇంగ్లీష్ లో మ్యాజిక్. మ్యాజిక్ నిజమా అబద్ధమా? అబద్ధమే కదా. అప్పుడు మాయ అంటే అబద్ధమే కదా. ఆ సాంగ్ నిజమా అబద్ధమా? కనపడుతున్నది, కనపడినా కూడా అది నిజం కాదు. ఎండమావు నీరు చూసారా, ఆ నీరు నిజమా అబద్ధమా? నిజం కాదు, కనపడుతుంది. ఈ ప్రపంచం కూడా కనపడుతుంది, శరీరం కనపడుతుంది, నడు నొప్పి తెలుస్తుంది, మోకాలు నొప్పి తెలుస్తుంది, అన్ని తెలుస్తాయి. ఆయన నిజం కాదు. అవి తెలిసినప్పటికీ నిజం కాదని తెలుసుకున్నాం, ఇది అంతే. కళ నిజమా అబద్ధమా? కళ అనుభవించారా లేదా? అయినా ఎందుకు నిజం కాదు చెప్పండి మీరే. కళ రాత్రి అనుభవించారు కదా, ఎందుకు నిజం కాదు? అనుభవించా కూడా నిజం కాదండి, అది మాకు తెలుసండి అంటారు. అది తెలిస్తే ఇది తెలుసుకోవాలి శాస్త్రం. మా అబ్బాయి మా అమ్మాయి వీళ్ళంతా సత్యం, అది ఒక కళ, ఇది ఒక కళ. ఆ కళ కళను తెలియాలి అంటే మెలకు. ఈ కళ, ఈ ప్రపంచం, నేను అహంకారం మమకారం అనే కళ, కళని తెలియాలి అంటే ఏం చేయాలి? జ్ఞానం అనే మెలకువ కావాలి. అది ఎక్కడొస్తుంది? క్లాసులోనే వస్తుంది, ఇంకెక్కడ రాదు. అర్థమైందా? అందుకని శ్లోకాలన్నీ చదువుకుంటూ పోతే ఇంత చిలక పలుకుల్లాగా పోతూనే ఉంటాం, బుర్రలోకి ఎక్కదు. ఒక్క శ్లోకం చదివినా కూడా దాన్ని ఆ చెరుకు రసం తీసేవాడు చూసారా ఎప్పుడన్నా? ఒకసారి ఇక్కడ పెడతాడు, పెట్టిన తర్వాత ఆ జ్యూస్ తీస్తాడు, మళ్ళీ ఏం తీస్తాడు? అక్కడి నుంచి ఇటు పెడతాడు, మళ్ళీ రసం వస్తుంది, వదిలిపెట్టాడు దాన్ని, మళ్ళీ పెడతాడు. ఇంకా రాదు రసమే లేదన్న తర్వాత అది చక్కని పారేస్తాడు. మనం కూడా అంతే చేయాలి. ఒకటో క్లాస్, రెండో క్లాస్, మూడో క్లాస్, నాలుగు సంవత్సరాలు ఇట్లా చదువుతూనే ఉంటే ఆ చెక్క ఇందులో సారమే లేదని చెప్పి ఈ శరీరాన్ని వదిలిపెట్టాం. వదిలిపెడితే ఇంకా అందులో ఏముందండి? అక్కడ చెక్కను వదిలిపెడతాం, అది వేరే. కానీ ఈ సారాన్ని అనుభవిస్తూ, ఇక్కడ సారాన్ని అనుభవించాలి అంటే చెరుకు రసాన్ని అక్కడ చెక్కను వదిలిపెడతాం. కానీ ఇక్కడ వదిలిపెడితే మనకి రసం దొరకదు. కనుక ఈ చెక్క శరీరం ఉంటేనే ఈ ఆత్మ అనే రసాన్ని మనం అనుభవించగలుగుతాం. అర్థమైందా? అందుకని పాపం జనం తెలియక మోక్షం అంటే ఎందుకురా మోక్షం అంటాం, తొందరగా చచ్చిపోతాము భయం వాళ్ళకి. మనం పోతే ఇంకెవడ అనుభవించేవాడు అన్నాడు. అరే మోక్షం అంటే పోవడం కాదు నాయన, మన మోక్షం ఏమిటి? జీవన్ ముక్తి. 80 kgs వాడి కుర్చీలో కూర్చున్నప్పుడే అహం బ్రహ్మాస్మి చెప్పడమే జీవన్ ముక్తి. పోయిన తర్వాత మోక్షం ఎవరికి కావాలండి? ఎవరొస్తారు? అసలు నేనే చదివి ఉండేదాన్ని కాదు కదా. పోయిన తర్వాత మోక్షం వస్తుందంటే వచ్చిన వాడు పోతాడు, మాట్లాడేవాడు మోక్షం రాలేదని అర్థం. మోక్షం రానివాడు అజ్ఞాని మాట్లాడుతున్నాడు, అజ్ఞాని ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడా? అజ్ఞానాన్ని ఇస్తాడు. కనుక జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞానులు ఉంటారు, జ్ఞానులు బోధిస్తారు, జ్ఞానులు అజ్ఞానుల్ని జ్ఞానులుగా మారుస్తారు. అర్థమైందా? అర్థమైంది స్వామి. ఓకే, అది భాస్వరం అంటే అదండి. ఇప్పుడు ఏదో భాస్వరం అనుకోవాకండి. నాకు నిన్న ఇంత విని ఇంటికి వెళ్ళి నాకు నిన్న రాత్రి ప్రకాశంగా ఏదో కనపడింది స్వామిని అన్నారంటే ఇంక అంతే నా పని. మీరు అట్లా అనకూడదని చెప్పడానికి ఇంత ఇంతసేపు బోధిస్తున్నా నేను. ఎందుకంటే మనం ఏదో ఆత్మ అంటే ప్రకాశం ప్రకాశం అని విని చిన్నప్పటి నుంచి అదేదో ఒక లైట్ లాగా కనపడుతుంది, ఈ రోజు నాకు కనపడింది స్వామిని ఆత్మ అన్నారంటే నేను సరిగ్గా బోధించడం లేదు అని అర్థమైతుంది అప్పుడు. అందుకని నాకు భయం, ఎందుకంటే ఈ మాటలన్నీ మనల్ని అట్లా లాగేసి పెడతాయి. అందుకని టీచర్ జాబ్ ఇస్ వెరీ టఫ్. ఈ భాస్వరం అవభాతి ప్రకాశిస్తుంది అంటే ప్రకాశించడం లేదు, భాషించడం లేదు. ఇవన్నీ ఏదో పదాలు మనకు అర్థం కావడం కోసం. అంటే జ్ఞానం వల్ల ఇది నేను కాదు అని తెలుసుకుంటాను, అది అర్థం అక్కడ. తదా ఏవ మాయా ప్రవిలీయతే అంజసా. దెన్ నాలుగు లైన్, సకారక కారణ ఆత్మ సంస్కృతే. ఎలా పోతుంది మాయ? సకారక అన్నారు. సకారక అంటే ఏంటి? దాని యొక్క కారణాలైనటువంటి ఏవైతే ఉంటే మాయ వల్ల వచ్చేటటువంటి భ్రాంతి ఏవై ఉంటాయి? దేహాభిమానం, మన అభిమానం, గృహాభిమానం, ఆగామి కర్మ అభిమానం, పుణ్య పాప అభిమానం, ఇవన్నీ ఉంటాయి కదా. వాటి వల్లనే కదా వచ్చింది, వాటి పిల్లలే కదా. అజ్ఞానం పిల్లలు ఎవరండి? దిగులు, చింత, కలవరం, బాధలు, భయం, అజ్ఞానం యొక్క, మాయ యొక్క పిల్లలు వీళ్ళందరూ కూడా. మాయ పోయిందనుకోండి, ఇంక వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? సకారక, దానితో పుట్టినటువంటివన్నీ కూడా. ఇది ఒక టెక్నికల్ పదం. సకారక అంటే సంస్కృతంలో కర్త, కర్మ, కరణం ఇవన్నీ ఉంటాయి. కర్త అంటే నేను, నేనున్నాను. ఇప్పుడు నేనుండడం వల్లనే కదా ఈ పుష్పం అనేది తెలిసింది. ఇది కర్మ, నేను తెలుసుకునేవాడిని, ఇది తెలుసుకోబడేది. ఇది కారకం. ఎన్న కారకం? కర్మ కారకం. నేను కర్త కారకం. కర్త కారకం అంటే తెలుసుకునేవాడు, కర్త. తెలుసుకోబడేది కర్మ. రెండైనాయి ఇప్పుడు, కర్త, కర్మ. ఇవన్నీ తెలుగులో చదువుకున్నాం గ్రామర్ ఎప్పుడో, జ్ఞాపకం ఉందా? కర్త కర్మ క్రియలు అవి ఉపయోగపడటం కోసమేనండి, వేదాంత కోసమే అవన్నీ చదువుకున్నాం మనం. ధూమువులు ప్రథమా విభక్తి, నిన్నున్లన్ కుర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకున్కై చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి, నిన్ కున్ యొక్క నో లోపల ఇవన్నీ షష్ఠి సప్తమి విభక్తి. ఎప్పుడో నేను ఎప్పుడో 40 ఏళ్ల కింద చదువుకున్నానండి. చూడండి ఎంత ఉపయోగపడుతున్నాయి చూసారా. కారక మొదటిది ప్రథమా విభక్తి నేను, ఇది ద్వితీయ విభక్తి. కళ్ళు దేనికి ఎందుకు వస్తాయి చెప్పండి? ఇప్పుడు దేంతో చూశారు మీరు పుష్పాన్ని? పుష్పాన్ని దేంతో చూశారండి మీరు? కళ్ళతో చూశారు. కళ్ళు కరణం, ఇంద్రియం. ఇంద్రియం కరణం. ఇంద్రియాలు అంటే కళ్ళతో చూశాను. చేతన్ చేన్ తోడంతో ఏమిటి అంటే డాన్స్ చెప్పడం లేదు నేను. కళ్ళ చేత, కళ్ళతో అంటే ఏమిటి? తృతీయ విభక్తి కరణకారకం. వలన కంటివ, ఎందువలన చూశాను నేను? పుష్పం అక్కడ ఉండడం వల్ల చూశాను. అట్లా ఒకదానికి ఒకదానికి కర్మకారకం, వలనన్ కంటెన్ పట్టి ఇవన్నీ కూడా కారకాలు. నేను రాగానే కర్మ, కరణం. దేని కోసం చూశావు, ఎవరి కోసం చూశావు, ఎప్పుడు చూశావు, ఎక్కడుంటే చూశావు, ఇవన్నీ కారకాలు అన్నమాట. ఇప్పుడు అర్థమైందా కారకం అంటే? ఈ కారకం మాట అర్థం కావడానికి నాకే చాలా సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే మనకు అలవాటు లేని పదాలు కదా. ఒక్కసారి తెలిస్తే అద్భుతం. ఇప్పుడు మీకు తెలిసింది అనుకుంటా, కర్తృకారకం, కర్మకారకం, కరణకారకం, అపాదాన కారకం, అట్లా సంస్కృతంలో ఉంటాయి ఆ పేరు. మనం తోడంతో వలనం కంటిని పట్టి అని గుర్తుంటే చాలు. ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి. మన చదువు ఏదైనా చదివి ఉంటే దీనికోసం ఉపయోగపడాలి అంతే, ఇంకా దేనికి అక్కర్లేదు. ఇవన్నీ కారకాలు. ఇప్పుడు నేను లేకుండా అవన్నీ ఉంటాయా? ఇప్పుడు పుష్పాన్ని చూసేవాడే లేదనుకోండి, కర్త లేకుండా కర్మకి ఏమిటి ఇంపార్టెన్స్? ఇప్పుడు మీరు పెట్టారు ఇక్కడ పుష్పాన్ని, నేను వచ్చి కూర్చోకపోతే, ఈ పుష్పాన్ని ఉపయోగించకపోతే ఏమున్నా పుష్పం ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఇప్పుడు మీరు చూడలేదు, నేను చూడలేదు పుష్పం. ఆ పుష్పం ఉంటే ఎంత, లేకపోతే ఎంత అండి? ఇక్కడ ఎక్కడో ఉంది. కర్త లేకుండా కర్మకి విలువ ఉన్నదా? ఈ పుష్పం పుష్పంగా కర్మగా ఇక్కడ ఉండాలి అంటే కర్త ఉండాలి. ఈ పుష్పాన్ని చూడాలి అంటే కర్త కరణాన్ని ఉపయోగించాలి. కనుక కర్త నేను, అహంకారమే తొలగిపోయింది. మాయా ఇది తొలగిపోయింది. అహంకారంతో కూడిన కర్తయే తొలగిపోయినప్పుడు ఈ కారకాలన్నీ ఉంటాయా? నిజంగా ఇవన్నీ కూడా మాయా అని తెలిసిపోతుంది. అది సకారక. కర్త పోగానే కర్త నుంచి పుట్టేటటువంటి కర్మ, కరణం, అపాదానం ఇవన్నీ కూడా పోతాయి. కొంచెం గ్రామర్ పాయింట్ నేను అర్థమైతే సరే, అర్థం కాకపోయినా మోక్షం వస్తుంది, ఏం పర్వాలేదు, దిగులు పడకండి. సకారక కారణం ఆత్మ సంస్కృతే, కారణం ఇదే కారణం. ఏది? కర్త నేను, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను. ఈ శరీర భావన ఉంది కదా, నేను అమ్మాయిని, నేను భర్తని, నేను భార్యని, నేను కొడుకుని, ఈ యొక్క అభిమానం చూసారా? దేనికి కారణం తెలుసా? ఇది సంస్కృతే కారణం. కారణం ఆత్మ సంస్కృతే, ఆ జీవుడి యొక్క సంసారానికి మళ్ళీ 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 పుట్టడానికి కారణమైనటువంటి ఈ కారకాలన్నీ తొలగిపోతాయి అన్నారు. ఎప్పుడు? మాయతో పాడే తొలగిపోతాయి. ఇప్పుడు మీరు ఆ కార్పెట్ మీద కూర్చున్నారు, కార్పెట్ లాగితే మీరు కదులుతారా? కదలరా. ఎందుకని? మీరు కార్పెట్ మీద కూర్చున్నారు కాబట్టి. మాయ అనేటువంటిది కార్పెట్. కర్త, భోక్త, భార్యని, నేను, నేను ఫలానా వాళ్ళని, ఇవన్నీ కూడా ఆ మాయ మీద కూర్చున్నటువంటి మీరు ఎట్లాగో కార్పెట్ మీద మీరు కూర్చున్నారు. మాయను లాగేసామనుకోండి, ఈ కర్తృత్వం, భోక్తృత్వం, భార్యాత్వం, భర్తృత్వం ఇవన్నీ ఉంటాయా? పారిపోతాయి. కార్పెట్తో పాటే, మాయతో పాటే వెళ్ళిపోతాయి. ఇవన్నీ మాయ మీద కూర్చొని ఉన్నాయి. ప్రకృతి, అహంకారం మీద కూర్చొని ఉన్నాయి. అది ఎప్పుడైతే మిథ్య అన్నామో ఇవన్నీ కూడా ఆటోమేటికల్లీ వానిష్. ఏమండి ఇదంతా జరుగుతుందా? జరగక ఎక్కడికి పోతుంది? ఎందుకంటే మీరు బ్రహ్మమే అయి ఉన్నారు గనక ఆ ఒక్క అజ్ఞానం మనస్సులో పోతే అన్ని పోతాయి. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి రాముని వారు. రాముని వారు సీతమ్మ వారిని అడవికి పంపించాడు, ఇది మాత్రం తెలుసు మనకు. రాముని వారు ఏం చేశాడు రా అన్నాడు. రాముని చంపేశాడు, సీతను తీసుకొచ్చాడు, సీతని అడవికి పంపించాడు. రాముని వారు ఇంత ఆత్మబోధ చేశాడనే సంగతి తెలుసా మనకు? అర్థమైందా ఎందుకు రామగీత చెప్తున్నాను? రాముల వారు ఆత్మ జ్ఞాని, ఆయన భగవత్ స్వరూపం ఆత్మ జ్ఞాని. కృష్ణుడు వెన్న దొంగండి అంటాడు. అంటే వీడు దొంగతనం చేస్తుంటాడు కాబట్టి కృష్ణుడు వెన్న దొంగయే కనపడతాడు వీటికి. ఆయన వెన్న ఎందుకు దొంగిలించాడో అది వేరే విషయం, అది కూడా నీకు తెలియదు కదా. ఆయనకు 16,000 మంది భార్యలండి అన్నాడు. ఆయన 16,000 మందిని మేనేజ్ చేశాడు, నువ్వు ఒక్క భార్యను మేనేజ్ చేయకపోతున్నావు. ఎందుకు వాళ్ళని నిందించడం? ఎందుకు? వాళ్ళని అర్థం చేసుకోలేవు నువ్వు, వాళ్ళ స్థితికి ఎదగలేవు. నిందించడం తేలిక, అర్థం చేసుకోవడం కష్టం. కనుక రాముల వారి బోధన చూడండి, ఆ యొక్క గొప్పతనం. ఆ భగవంతుడి యొక్క, ఆయన జ్ఞానస్వరూపుడు. ఇట్లా అర్థం చేసుకోవాలి రాముల వారిని అర్థం చేసుకుంటే. అందుకని రామగీత అనగానే వాళ్ళు రామాయణం వేశారు పేపర్ లో. రామాయణం వేసేటప్పటికీ ఎవరు 4-5 వచ్చి కూర్చున్నారు, స్వామిని వారు రామాయణం చెప్తున్నారని. ఇంకంటే నెక్స్ట్ క్లాస్ రాలేదు మళ్ళీ. నేనే చూసా ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చి కూర్చోవడం. శ్రీరామగీత అని ఇచ్చాం పేపర్ వాళ్ళు. శ్రీరామగీత అంటే రామాయణమే కదా, మళ్ళీ వీళ్ళకి ఎందుకు సపరేట్ గా వేయడం అని చెప్పి ఎవరు రామాయణం చెప్తుంటే అందులో నా పేరు కూడా వేసేసారు. అది వేసేస్తే వీళ్ళేం చేశారు, చదువుకున్న వాళ్ళు ఓహో రామాయణం చెప్తున్నారు సిరిడి షాయి హాల్లో అని చెప్పి ఇక్కడికి వచ్చారు కొత్త వాళ్ళు. ఆ ముఖాలు చూడంగా తెలిసిపోయింది నాకు, వీళ్ళు 2వ క్లాస్కి రారని నాకు తెలిసిపోయింది. రాలేదు 2వ క్లాస్. ఎందుకంటే రామాయణం అంటే రామ కథ అనుకుంటారే కాని రామ బోధ వాళ్ళకి అక్కర్లేదు. చూసారా? జనానికి కథలు కావాలి, బోధ కాదు. ఇప్పుడు మీకు కథ కావాలా, బోధ కావాలి? ఏమంటే కథ నిజమా, బోధ నిజమా? కథ కంటే బోధ నిజం. అర్థమైందా? తెలివి గల వాళ్ళు, ఆలోచన పరులు బోధ కోసం, జ్ఞానం కోసం వస్తారు. ఆలోచన లేని వాళ్ళు, అవివేకులు కథలతోనే తృప్తి పడుతూ ఉంటారు. మీలాంటి వాళ్ళు బోధ కోసం వస్తారు. చూశారు? ఇది ఒక, అందులో చెప్పలేదు రామగీతలో, నేను చెప్తున్నాను ఊరికే ఎసైడ్ పాయింట్. ఎందుకు చెప్తున్నానంటే ఆ రామగీత యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి మనం. ఇంత అద్భుతమైనటువంటి ఉపనిషత్తుల సారం అంతా అట్లాగే తీసుకొచ్చారు రాముల వారు తేలికగా. అని ఎవరు ఎవరికి చెప్తున్నారు? శివుడు పార్వతికి చెప్తున్నాడు, రాముల వారు లక్ష్మణుడికి చెప్పాడని శివుడు పార్వతికి చెప్తున్నాడు, కృష్ణుడు అర్జునుడికి చెప్పాడని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అసలు ఈ సంగతి బేసిక్ గా తెలియకపోతే కష్టం.
యది స్మనష్టా న పునః ప్రసూయతే.
సో ఏ శ్లోకం? ఓకే సరే సరే, 19వ శ్లోకం.
శ్రుతి ప్రమాణాభివినాశితా చ సా. కథం భవిష్యత్యపి కార్యకారిణీ. విజ్ఞానమాత్రాదమలాద్వితీయతః తస్మాద్ అవిద్యా న పునర్భవిష్యతి.
శృతి ప్రమాణ భావ శృతి ప్రమాణాభి వినాశితా చ సా. సా అంటే అవిద్య, అజ్ఞానం. సా ఆ అజ్ఞానం శృతి ప్రమాణాభి వినాశిత. ఒకే పదం శృతి ప్రమాణం చేత. ఇప్పుడు కళ్ళు అని పెట్టి ప్రమాణం, చెవులు ప్రమాణం. ప్రమాణం అని పేరు ఎందుకు వచ్చిందని చెప్పాను? ప్రమా జ్ఞానం ఇచ్చేవి కనుక అవి ప్రమాణం. ప్రమా కరణం ప్రమాణం. కరణం అంటే ఒక సాధనం, ప్రమా అంటే జ్ఞానం. జ్ఞానం పొందడానికి ఒక సాధనంగా ఉపయోగపడేది ప్రమాణం. జ్ఞానం పొందడానికి ఒక సాధనంగా ఏదైతే ఉపయోగపడుతుందో అది ప్రమాణం. ఎలాగైతే నీకు కళ్ళు ప్రమాణము, చెవులు ప్రమాణం, శబ్దానికి చెవులు ప్రమాణం, రూపానికి కళ్ళు ప్రమాణం, రుచికి చెప్పండి రుచికి జిహ్వ నాలుక ప్రమాణం, అదేవిధంగా ఆత్మ జ్ఞానానికి శృతి ప్రమాణం. అర్థమైందా? ఆత్మ జ్ఞానానికి కళ్ళు ప్రమాణం అండి అనకూడదు, మనస్సు ప్రమాణం అనకూడదు, శృతి ప్రమాణం. ఏమిటి నాశనమైంది? వినాశిత సా అవిద్య వినాశిత. ఆ అజ్ఞానం, ఏ అజ్ఞానం? ఏ అజ్ఞానం వల్లనైతే భయం, దిగులు, చింత, కలవరం, బాధలన్నీ అనుభవిస్తున్నావో ఆత్మ అజ్ఞానం వల్ల ఆ అజ్ఞానం వినాశిత. ఎలా? భగవద్గీత ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, ప్రకరణ గ్రంథాల ద్వారా శృతి ప్రమాణాభి వినాశిత. శృతి ప్రమాణము చేత సా అవిద్య నాశనము చెయ్యబడినది. అర్థమైందే? కథం భవిష్యసి కార్యకారిణి, మళ్ళీ తిరిగి వస్తుందా అది? కథం భవిష్యతి కార్యకారిణి, ఆ మాయ ఏదైతే కార్యకారిణి అంటే ఈ యొక్క కార్యాలన్నిటికీ కారణమై ఉన్నదో, ఇందాక చెప్పారు కదా శ్లోకంలో కారణమని. ఈ వీటన్నిటికీ కారణ, ఈ కార్యాలన్నింటికీ కారణమైనటువంటి కారిణి అంటే స్త్రీలింగం. ఎవరు? ఆ తల్లి. ఏ తల్లి? మాయాదేవి. ఆ మాయాదేవి ప్రకృతి మాయ. ఈ యొక్క అహంకార మమకార దిగులు చింత వీటన్నిటికీ కార్యం వీటి పిల్లలు కదా. ఈ కార్యాలన్నిటికీ కారణమైనటువంటి కార్యకారిణి మళ్ళా వస్తుందా తిరిగి? దీపం వెలిగించాం, చీకటి పోయింది, మళ్ళీ చీకటి వస్తుందా? రాదు. పాము పోయింది, మళ్ళీ వస్తుందా తిరిగి? లైట్ వేసిన తర్వాత వస్తుందా మళ్ళీ? రాదు. ఎండమావులు చూస్తాం నీళ్లు ఉన్నట్లుగా, దగ్గరికి వెళ్ళాం నీళ్లు లేవని తెలుసుకుందాం, మళ్ళీ నీళ్లున్నాయి అని అనిపిస్తుందా? నీళ్లు ఉన్నట్టుగా కనిపించవచ్చు, కానీ నీళ్లు ఉన్నాయని భ్రాంతి పడతారా? కనిపిస్తున్నప్పుడు కూడా మీరేం చెప్తారు? అయ్యో నీళ్లు లేవండి, నేను ఎప్పుడో చూశాను, దగ్గరికి వెళ్ళి ఒకసారి చూశాను, అప్పటి నుంచి నేను నమ్మడమే లేదన్నాడు అన్నారు. చూసారా? అదే విధంగా జ్ఞానం వచ్చిన తర్వాత కార్యకారిణి మాయా పోయిన తర్వాత కూడా ఈ శరీరాన్ని ఉపయోగిస్తాను, నేను భార్యగా భర్తగా నా పనులు చేస్తూనే ఉంటాను, కానీ ఇది సత్యం అనుకోకుండా చేస్తూ ఉంటాను. కనపడుతుంది అయినా ఇది సత్యం అని భావించకుండా నేను నా పనులు చేస్తూ ఉంటాను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.